ఆత్మ ఏకమని అద్వయమని రెండవది ఏది లేదని ఆత్మలో కూడా రెండవది ఏమీ లేదని ఉన్నదంతా ఒక్కటేనని ఇంతవరకు మనం చెప్పుకుంటూ వచ్చాం. అయితే మన అనుభవంతో పోల్చి ఆత్మలో ఏ రకమైనటువంటి భేదాలు అనేకత్వము లేవు అనేటువంటి విషయాన్ని మన అనుభవంతో పోల్చి చెప్తున్నారు ఇక్కడ 404వ శ్లోకం 404 చూడండి. ఏకాత్మ కే పరే తత్వే భేద వార్త కథం వసేత్ సుషుప్తౌ సుఖమాత్రాయాం భేద కేనావలోకితః. ఏకాత్మకే ఒకే స్వరూపమైనటువంటి పరే తత్వే పరతత్వంలో ఒక్కటే అయినటువంటి పరతత్వంలో భేద వార్త కథం వసేతు, భేదభావం అనేటువంటిది ఎలా ఉంటుంది, భేదాలు అనేటువంటివి ఎలా ఉంటాయి. ఒకే ఒక్క వస్తువు, పైగా వస్తువు ఎలాంటిది, అది సూక్ష్మాతి సూక్ష్మమై నిరాకారమై నిరవయవమై అంటే ఏ అవయవాలు లేకుండా కేవలంగా ఉన్నటువంటి చైతన్యంలో భేదాలు ఎట్లా ఉంటాయి. సుఖం మాత్రాయాం సుఖమాత్రాయాం సుషుప్తౌ, సుఖస్వరూపమైనటువంటి సుషుప్తిలో మనకి ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నారు. సుఖస్వరూపమైనటువంటి సుషుప్తిలో భేద కేన అవలోకిత, ఈ భేదాలను ఎవరైనా చూడగలుగుతారా. సుషుప్తి అంటే గాఢ నిద్ర, ఆ గాఢ నిద్రలో మన అనుభవం ఏమిటంటే ఆనందం. దాంట్లో ఏమైనా తేడాలు చూస్తారా, ఆ ఆనందంలో కాస్త ఎక్కువ తక్కువ అని కానీ వాళ్ళ ఆనందానికి వీళ్ళ ఆనందానికి తేడా కానీ ఏమైనా ఉంటుందా. అసలు వాళ్ళు వీళ్ళు అనేవాళ్ళు ఎవరు ఉంటేనా, సుషుప్తి సమయంలో వాళ్ళు లేరు వీళ్ళు లేరు అంతా ఒక్కటైపోయారు. మళ్ళీ జాగ్రత్త వచ్చినప్పటికల్లా ఎవరికి వాళ్ళు అయిపోయారు, ఎవరికి వాళ్ళు అయిపోయారు అంతా ఒక్కటే సుషుప్తి సమయంలో. ఎందుకని, ఎవరి దేహం వాళ్ళకి తెలియదు, దేహం తెలియదు, ఇంద్రియాలు తెలియవు, మనసు తెలియదు, బుద్ధి తెలియదు, ఇల్లు తెలియదు, వాకిలు తెలియదు, ఏమీ తెలియదు అంత ఒక్కటి. కాబట్టి ఇది ఒక విచిత్రమైనటువంటి విషయం నిజంగా అర్థం చేసుకుంటే. ఏమండి మా ఇంట్లో మా బెడ్రూమ్లో మా మనసు మీద మేము పడుకున్నాం కదా అని అనుకుంటారు. కానీ నువ్వు ఎక్కడ పడుకుంటే మాత్రమే పడుకున్నది, అక్కడ దేహమే ఎక్కడ ఉంది. కానీ యథార్థంగా మీరు అంటే ఆ ఆత్మ చైతన్యం ఒక్కటైపోయింది, ఎక్కడ ఏం తేడా లేదు, మొత్తం విశ్వమంతా అంత ఒక. ఇది మన అనుభవం. ఎందుకంటే గాఢ నిద్రలో ఏ రకమైనటువంటి భేదాలు లేవు అనేటువంటిది మన యొక్క అనుభవం. ఎక్కడైనా రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ వస్తువులు కానీ విషయాలు కానీ ఏమైనా కనుక ఉంటే వాటిని పోల్చడం కానీ వాటి మధ్య ఉన్నటువంటి భేదాన్ని చూడటం కానీ జరుగుతుంది. ఇదిగోనండి, ఈ వస్తువుకి ఆ వస్తువుకి భేదం ఇది, అది ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి భేదం ఇది, అదిగో తండ్రికి కొడుక్కి భేదం ఇది అని ఇట్లాగా తేడాలు చూడవచ్చు. కానీ ఒక్కటే అయితే ఏ రకమైనటువంటి భేదాలు చూస్తాం, ఆ ఒక్కటి కూడా ఏ రకమైనటువంటి ఆకారం లేకుండా నిరాకారమై కేవల చైతన్య స్వరూపమై సూక్ష్మాతి సూక్ష్మమై ఉంటే దాంట్లో ఎట్లా భేదాలు చూస్తావు చూడటానికి. మీరు శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మ బ్రహ్మము ఒక్కటే, కాబట్టి అందులో భేదాలకి తావులేదు. అన్ని బల్బుల్లోకి, ఫ్యాన్లోకి, ఫ్రిజ్ల్లోకి, టీవీల్లోకి, అన్నింటిలోకి కూడా వచ్చేటువంటి కరెంట్లో ఏమైనా భేదం ఉందా, వీటికి భేదం ఉంది. లైట్కి లైట్కి భేదం ఉంటుంది, ఫ్యాన్కి ఫ్యాన్కి భేదం ఉంటుంది, ఫ్రిడ్జ్కి ఫ్రిడ్జ్కి భేదం ఉంటుంది. కానీ దాంట్లో వచ్చేటువంటి కరెంట్ చైతన్యం శక్తి ఏదైతే ఉందో విద్యుత్ శక్తి, దాంట్లో మాత్రం ఏ రకమైనటువంటి భేదాలు కూడా లేవు. అంటే తేడా అంతా కూడా ఉపాధుల్లోనే కానీ అసలు వస్తువులో మాత్రం ఏ రకమైనటువంటి తేడా లేదు. అదేవిధంగా చైతన్యం అనేటువంటిది ఒక్కటే, రెండవది ఏమీ లేదు. ఉన్నట్లు కనిపించేటువంటి ఉపాధులన్నీ కూడా భ్రమ మాత్రమే, నిజం కాదు. అసలు ఉపాధులు అనేవి ఉన్నప్పుడు ఆ ఉపాధుల్ని తగిలించుకొని అహంకారం అంటే జీవుడుగా అనుభవాలు పొందడం జరుగుతుంది. ఉపాధులు ఉన్నాయి అని అనుకొని, ఆ ఉపాధులతో తాదాత్మ్యం చెందుతున్నాను అనుకొని, జీవుణ్ణి అని అనుకొని ఇక్కడ అనుభవాలు పొందటం, భేదాలు చూడటం జరిగిపోతాం. ఉపాధులే లేనటువంటి చోట అసలు ఉపాసన ఏమీ లేకపోతే అనుభవాల్ని పొందేటువంటి అహంకారం కూడా లేదా అనుభవాలను పొందేటువంటి జీవుడు కూడా ఉండదు. జీవుడు ఎప్పుడు అనుభవాలు పొందుతాడంటే ఉపాధులు ఉంటేనే, ఏ ఉపాధులు లేకపోతే ఏ అనుభవాలు లేవు. కాబట్టి అక్కడ ఏముందండి, శుద్ధ చైతన్యం మాత్రమే. కనుక అక్కడ ఏ భేదాలు కూడా ఏ అనుభవాలు కూడా లేవు. ఇది సుఖమని కానీ దుఃఖమని కానీ, ఇది మంచిని కానీ చెడని కానీ, ఇది పెద్దని కానీ ఇది చిన్నని కానీ, ఇది బాగని కానీ ఇది ఓగని కానీ, ఇది పుణ్యమని కానీ అది పాపమని కానీ, ఏ రకమైనటువంటి భేదాలు కూడా లేవు. అవి మనం ప్రతిరోజు కూడా ఇటువంటి అనుభవాన్ని పొందుతున్నామా లేదా, గుర్తిస్తున్నామా లేదా అంటే మాత్రం నేను చెప్పలేదు. ఎందుకంటే ఇప్పటికీ విదేశాల వాళ్ళు ఎవరు గుర్తించడంలా, కానీ మనం మాత్రం గుర్తిస్తూ ఉన్నాం. ప్రతిరోజు మనం ఈ అనుభవాన్ని పొందుతున్నాం. ఏ భేదాలు లేకుండా ఉండేటువంటి ఒకే ఒక్క ఆత్మ చైతన్యంగా ఉండిపోతా ఉన్నాం. జాగ్రత్త అవస్థలో ఉపాధులు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి. స్వప్నావస్థలో కూడా మనస్సే ఉంది, మనస్సు అనేటువంటి ఉపాధి ఉంది. అదే రకరకాలైనటువంటి ఉపాధులుగా రూపాంతరం చెందుతుంది. మరి అక్కడ భేదాలు ఉన్నాయి. జాగ్రత్త అవస్థలో భేదాలు ఉన్నాయి, స్వప్నావస్థలో భేదాలు ఉన్నాయి. మరైతే సుషుప్తిల సంగతి ఏమిటండి, సుషుప్తిల ఉపాధులన్నీ లయమైపోయి అన్నీ అడిగిపోయి ఏ ఉపాధి కూడా సుషుప్తులు లేదు. మరి ఏముంది అక్కడ, హాయిగా ఉంది అనేటువంటి అనుభవం మాత్రం ఉంటుంది. ఆ హాయిలో కూడా ఏమైనా తేడాలు ఉంటాయంటే ఏం తేడా లేవు, ఎక్కువ తక్కువ లేవు. ఒకళ్ళ హాయికి ఇంకొకళ్ళ హాయికి తేడా లేవు. వాళ్ళకి చెప్పడం చేత కావచ్చు చేత కాకపోవచ్చు, కానీ అందరి హాయి కూడా ఒకే రకం. ఏమిటి దీనికి కారణం అంటే, మనోబుద్ధులు తాత్కాలికంగానైనా ఆగిపోవటమే. తాత్కాలికమే మనోబుద్ధులు తాత్కాలికంగా ఆగిపోయినాయి. అందువల్ల అందరికీ కూడా ఒకే రకమైనటువంటి హాయి, ఒకే రకమైనటువంటి ఆనందం. అందువల్ల అక్కడ ఏ తేడాలు తెలియటం లేదు సుషుప్తిలో. ఒక్క పరమశాంతి, ఒక్క ఆనందం తప్ప ఇక రెండవది ఏమీ లేదు. తాత్కాలికంగానైనా సరే మనోబుద్ధులు అనేటువంటివి లయమైపోతేనే అనేకత్వం లేకుండా పోతుంది, భేదాలు లేకుండా పోతుంది. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని గమనించండి. తాత్కాలికంగానైనా సరే మనోబుద్ధులు అనేటువంటివి లయమైపోయినప్పుడు ఏముంది, అనేకత్వం లేదు, భేదాలు లేవు, ఒక పరమశాంతి మాత్రం ఉంది, ఒక హాయి ఉంది, ఒక ఆనందం ఉంది. మరి ఏమండి, తాత్కాలికంగానే మనోబుద్ధులు కనుక లయమైపోతే హాయిగా ఆనందంగా ఉంది కదా, మరి శాశ్వతంగా మనోబుద్ధుల్ని కనుక మనం అంతం చేయగలిగితే, శాశ్వతంగా ఈ మనోబుద్ధుల్ని కనుక మనం ఆత్మలో లయం చేయగలిగితే, సర్వవ్యాపకమైనటువంటి చైతన్యంలో లయమైపోతే, శాశ్వతంగా లయమైపోతే ఇక అనేకత్వం అనేటువంటిది ఎలా ఉంటుంది, ఏముంటుంది అప్పుడు? ఒకే ఒక్క పరమానందం, బ్రహ్మానందం, ఆత్మానందం, అది తప్ప ఇక మరొక దానికి అవకాశం అనేటువంటిదే లేదు. విషయానందంలో రకరకాల తేడాలు ఉన్నాయి, కానీ బ్రహ్మానందంలో తేడా లేదు. అందరికీ ఒకే రకమైనటువంటి ఆనందం. అప్పుడు అసలు అందరు లేరు, ఉన్నది ఒక్కటే. మరి శరీర మనోబుద్ధులు అనేటువంటి ఉపాధులు ఉన్నప్పుడే మనం ఇక్కడ రకరకాల వస్తువుల్ని చూస్తున్నాం, అనేకమైనటువంటి అనుభవాన్ని పొందుతూ ఉన్నాం, అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నాం. ఇది జాగ్రత్త అవస్థలో మనకి అనుభవం. ఎందుకని, మనం ఇక్కడ అనేకమైన కోరికలు, ఆలోచనలు, కర్మలు, కర్మఫలాలు, సుఖ దుఃఖాలు అన్నీ అనుభవిస్తున్నాం. అదేవిధంగా మనోకల్పితమైనటువంటి శరీర మనోబుద్ధులు ఎప్పుడు? స్వప్నావస్థలు. మనోకల్పితం, మనశ్చేత కల్పించబడినటువంటి దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ కూడా ఉన్నాయి. అప్పుడు అప్పుడు కూడా అనుభవాలు పొందుతున్నాం, ఆలోచనలు చేస్తున్నాం, కర్మలు చేస్తున్నాం, అన్నీ చేస్తాం. కానీ ఈ జాగ్రత్త సుషుప్తిలో కాకుండా, జాగ్రత్త స్వప్నంలో కాకుండా సుషుప్తిలో సంగతి ఏమిటండి, సుషుప్తి అవస్థలో శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనేటువంటి ఉపాధులన్నీ కూడా అదృశ్యమైపోయి అణగదొక్కబడి ఉన్నాయి. దాంతో చూచేటువంటి, అనుభవించేటువంటి, ఆలోచించేటువంటి వీలే లేకుండా. మనం ఏమి చూడటానికి ఏమీ లేదు, ఆలోచించడానికి ఏమీ లేదు, అనుభవించడానికి ఏమీ లేదు, కర్మలు చేయడానికి వీలు లేదు, అసలు దేనికి కూడా అవకాశం లేదు. ఏమీ తెలియదు, అజ్ఞానం. ఇంత అజ్ఞానం రావడానికి కారణం ఏమిటి అని అంటే, అప్పుడు కూడా కేవలం కారణ శరీరంలో ఉన్నాం, అజ్ఞానంలో ఉన్నాం. అజ్ఞానంలో ఉండబట్టి ఆనందాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నాం. ఆనందాన్ని అనుభవిస్తున్నా, ఆనందాన్ని అనుభవిస్తున్నానని తెలుసుకోలేకపోతున్నాం అప్పుడు. కానీ అనుభవం ఎప్పుడు చెప్పగలుగుతున్నాం అంటే మేలుకున్న తర్వాత మాత్రమే చెప్తున్నాం. కాబట్టి ఆత్మలో భేదాలు లేవు, ఆత్మలో అనేకమైనటువంటి వస్తువులు లేవు, ఆత్మలో సుఖ దుఃఖాలు లేవు, ఆత్మలో కర్మలు లేవు, ఆత్మలో ఏమీ చేసే పని లేదు. ఆత్మ కేవలం అమ్మ. మరైతే ఏముందండి అక్కడ? ఆనందం మాత్రమే. ఆనందం అనేది ఆత్మ లోపల ఏమైనా దాగింది కాదు, ఆత్మే ఆనందం. అదే ఆత్మానందం. ఆత్మ ఆనందం, ఆనందమే ఆత్మ, ఆత్మే ఆనందం. ఇక్కడ కూడా మనం కనుక ఆనందాన్ని పొందితే అది ఆత్మే. అయితే మనం పొందే ఆనందం విషయాల ద్వారా పొందే ఆనందం కాదు, ఆత్మ ద్వారా పొందే ఆనందం అయితేనే ఆత్మ ఆనందం. కాబట్టి అటువంటి ఆనందాన్ని పొందటమే మానవ జీవితం యొక్క పరమార్థం. మానవ జీవితం వచ్చిందే అందుకు. ఆ సంగతి తెలియక ఎందుకు వచ్చిందో తెలియక ఎందుకెందుకో ఉపయోగించుకొని ఎక్కడికెక్కడికో పోయి వస్తూ ఉంటాం. కాబట్టి ఒక్కటే అయినటువంటి ఆత్మని నేను అని గ్రహించి మన స్వరూపంలో మనం నిలిచిపోవాలి, అప్పుడే ఆనందం, అప్పుడే ఆత్మానందం. కాబట్టి మనం చేయవలసినంతా ఏమిటంటే మన యథార్థ స్వరూపం ఏమిటో తెలుసుకొని ఆ స్వరూపంగా మనం అట్లా ఉండిపోవాలి. మిగిలిన అన్ని ఉపాధుల యొక్క వ్యవహారాలని పక్కకి నెట్టేయాలి. కాబట్టి ఉన్నది సర్వవ్యాపక బ్రహ్మం ఒక్కటే, పరమాత్మ ఒక్కటే. అందులో ఈ జగత్ అనేటువంటిది ఎప్పుడు కూడా లేనేలేదు. అందుకనే శంకరాచార్య గారు ఒక మాట చెప్పారు, మొత్తం సమస్తమైనటువంటి వేదాంతాన్ని అర్ధశ్లోకంలో చెబుతాను అని, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య జీవో బ్రహ్మైవ నాపర అని అన్నారు. బ్రహ్మమేమో సత్యం, జగత్తేమో మిథ్య, తాడేమో సత్యం, పామేమో మిథ్య. తాడులోనే పాముంది కదండి అనుకుంటే ఉంది, అలాగనే ఆత్మలోనే ప్రపంచం ఉంది. ఎప్పుడు ప్రపంచం అసలు ఉంది అని అనుకున్నప్పుడు, అసలు ప్రపంచమే లేదనుకున్నప్పుడు ఇంకా ఆత్మలో ప్రపంచం ఎక్కడుంటుంది? అసలు ప్రపంచమే లేదు అయినప్పుడు ఇంకా ఆత్మలో ప్రపంచం ఉండడానికి ఎట్లా ఉంటుంది? వీల్లేదు. కాబట్టి ఇప్పుడు ఆ విషయాన్ని మనకి 405వ శ్లోకంలో తెలియజేస్తున్నారు. 405వ శ్లోకాన్ని చూడండి. నహ్యస్తి విశ్వం పరతత్వ బోధాత్, సదాత్మని బ్రహ్మణి నిర్వికల్పే, కాలత్రయేనాప్యహిరీక్షితా గుణే. నహ్యం బుబంద్ బిందుర్మృగ తృష్ణిరాయాం, పరతత్వ బోధాత్. పరతత్వాన్ని గురించి చెప్పినప్పుడు, బోధించినప్పుడు, జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు, అంటే స్వస్వరూప జ్ఞానాన్ని పొందే సమయంలో, ఆ పొందే ముందు కూడా నిర్వికల్పే సదాత్మని, నిర్వికల్పమైనటువంటి సత్స్వరూపమైనటువంటి బ్రహ్మణి బ్రహ్మమునందు, అంటే పరమాత్మయందు, అంటే మోక్షాన్ని పొందే ముందు కూడా పరమాత్మలో విశ్వం నహి అస్తి, విశ్వం అనేటువంటిది నా అస్తి, నా అస్తి, విశ్వం అనేటువంటిది లేదు, ప్రపంచం అనేటువంటిది లేదు. కాలత్రయే అపి, మూడు కాలాల్లో కూడా గుణే ఈక్షిత అహిహి నా, త్రాడనేటువంటిది, ఆ తాడులో పాము లేదు. మూడు కాలాల్లో కూడా తాడులో పాము అనేటువంటిది లేదు. పరమాత్మలో ప్రపంచం లేదు, తాడులో పాము లేదు. మృగతృష్ణికాయాం ఎండమావులు, ఆ ఎండమావుల్లో అంబు బిందు నహి, అంబు బిందు నీటి చుక్క, నీటి చుక్క ఉండదు కదా అని అంటున్నాడు. అంటే అక్కడ నీటి చుక్క అనేటువంటిది ఉండదు. ఆత్మజ్ఞానం పొందినటువంటి వారికి పరబ్రహ్మమునందు ప్రపంచము ఎప్పుడూ కనిపించదు. ఎందుకని? ఆత్మజ్ఞానం పొందడం అంటే ఏమిటి? నేను ఆత్మని అనేటువంటి అనుభూతిలో నిలవటం. ఆత్మానుభూతిలో నిలిచినటువంటి వాడికి సర్వత్రా తన తాను మాత్రమే ఉన్నాడు కానీ తనకంటే వేరుగా అన్యముగా ఏమైనా ఉందా? ఏమీ ఉండటానికి వీలు. కాబట్టి ప్రపంచం ఎటువంటిది? అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు ప్రపంచాన్ని చూస్తాడు, కానీ ఆత్మానుభూతి పొందినటువంటి వాడికి ఆత్మ తప్ప అన్యమైనటువంటిది ఏమి ఉండదు. ఆత్మానుభూతిని పొందే ముందు అంటే జీవన్ముక్త స్థితి ఏదైతే ఉందో దాంట్లో కూడా ఈ ప్రపంచం అనేటువంటిది ఉండదు. అయితే నేను ఆత్మనని తెలియక జీవుణ్ణి అని అనుకునేటువంటి వాడికి ఈ ప్రపంచం కనిపిస్తూ ఉంది. నేను జీవుణ్ణి అనేవాడికి ప్రపంచం కనిపిస్తాం. ప్రపంచం కనిపించిందంటే మనం జీవభావంలో ఉన్నామని, మనం అందరం ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాము, అందుకని అందరం జీవభావంలోనే ఉన్నాం. ఈ జీవభావాన్ని వదిలించుకుంటే ప్రపంచం కూడా అదృశ్యమైపోతుంది. ఒకవేళ ప్రపంచం కనిపించినప్పటికీ కూడా అది మాత్రం నిజం కాదని తెలుసుకోవాలి. ఇది జ్ఞానంలో ఉన్నటువంటి వాడి యొక్క అవసరం. అజ్ఞానంలో ఉండేటువంటి వాడు జీవితాన్ని వృధా చేసుకునేటువంటి వాడు, జన్మ ఎందుకు వచ్చిందో తెలుసుకోలేక, తెలుసుకునే అవకాశం లేక, తెలుసుకునే ఓపిక లేక, తెలుసుకోవాల్సిందేనని తెలియక మానుకున్నటువంటి వాడి సంగతి మనకు అక్కర్లా. కానీ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి, మోక్షాన్ని పొందాలి, అప్పుడే ఈ జన్మకి సార్థకత అని ఎవరైతే తెలుసుకొని ఆ మార్గంలో ప్రయాణం చేస్తుంటారో ఆ ప్రయాణం చేసేటువంటి వాళ్ళకు కూడా ఈ ప్రపంచం కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఈ ప్రపంచం లేదు, ఈ ప్రపంచం సత్యం కాదు, ఇది మిథ్య, ఇది వ్యావహారికంగా కనిపిస్తుందే కానీ పారమార్థికంగా ప్రపంచం లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కనిపించినప్పటికీ కూడా ఈ ప్రపంచం లేదు. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే కనిపించిందల్లా ఉన్నది, కనిపించిందంటే లేదు అని అంటాం. అందుకని నాస్తికులు ఏం చెబుతారంటే పరమాత్మ ఉంటే కనిపించమనండి అంటాడు. అంటే మనం చెప్పాలి పరమాత్మ ఈయన కనిపించవయ్యా అని. పరమాత్మ ఉంటే కనిపించాలా? ఏడీ లేడు కదా. ప్రపంచం కనిపిస్తూ ఉంది అందుకని ఉంది. కాబట్టి కనిపించేది ఉంది, కనిపించింది లేదు. మరి గార్డివాడు తన బుట్టలోంచి ఏదో తీసి ఒక వస్తువుని అక్కడ పెడతాడు, అది కప్పలాగా అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉంటే మనం ఏమనుకుంటాం? కప్ప కప్ప, అమ్మమ్మ మన మీదకి వస్తుందేమో, అమ్మో ఏమైనా చేస్తుందేమో అని అనుకుంటా ఉంటాం, ఎగురుతాం, గంతులు వేస్తూ ఉంటాం. కానీ వాడికి మాత్రం ఏమి లేదు, వాడి మీదకి వచ్చిందేమో వాడికి భయం ఏమి లేదు. ఎందుకంటే అది కప్ప కాదు, అది రాయి. ఆ రాయిని అక్కడ పెట్టాడు కానీ అది కప్పలాగా అట్టిట్టు వస్తున్నట్టుగా మనకు అనిపించింది. మరి కనిపించిందిగా కప్ప నిజమా? నీ కంటికి కనిపించినా అది నిజం కాదు. మరి రాయి కనిపించలేదుగా, అబద్ధమా? కాదు, అది నిజం. కాబట్టి కంటికి కనిపించిందే నిజమని, కంటికి కనిపించిందల్లా కూడా అబద్ధమని అనుకునేటువంటి వాడు కూడా మూర్ఖుడే. అందువల్ల మనం జాగ్రత్తగా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈ ప్రపంచం మన కంటికి కనిపిస్తున్నా ఇది సత్యం కాదు, పరమాత్మ మన కంటికి కనిపించకపోయినా అది సత్యం. త్రికాల సత్యం, త్రికాలాతీత సత్యం, అది ఎప్పటికీ సత్యమే. కాబట్టి ఆ విషయాన్నే మనం గుర్తుపెట్టుకోవాలి. తాడులో పాము ఎప్పుడన్నా ఉందంటే ఎప్పుడు లేనే లేదు. మనం చూసినప్పుడు అక్కడ పాము లేదు, చీకట్లో ఉన్నప్పుడు అక్కడ పాము లేదు, వెలుగొచ్చిన తర్వాత అక్కడ పాము లేదు. కానీ చీకట్లో ఉన్నప్పుడు పాము లేదు కానీ పాము ఉన్నట్టుగా అనిపించింది మనకి. పాము ఉన్నట్టుగా అనిపించినటువంటి ఆ సమయంలో కూడా నిజంగా పాము ఉందా? లేదు. మరి అక్కడేముంది? తాడి. అంటే పాము కనిపించినా సరే లేదు, తాడు కనిపించకపోయినా సరే ఉన్నది. ఏ తాడునైతే నువ్వు రాత్రిపూట చీకటిలో చూచేది పాముని భ్రమపడ్డావో, ఆ పాము నీకు కనిపిస్తున్నప్పటికీ నువ్వు భయపడుతున్నప్పటికీ అది నిజం కాదు, లేదు. కానీ తాడు మాత్రం నీకు కనిపించకపోయినా సరే ఉంది. అందువల్ల కనిపించిందల్లా సత్యమని అనటానికి వీలు లేదు. తాడెప్పుడు కూడా పాములాగా మారలేదు, మూడు కాలాల్లో కూడా తాడు మాత్రమే ఉంది. పాము కనిపించక ముందు తాడే ఉంది, పాము మాయమైన తర్వాత తాడే ఉంది, పాముగా ఉన్నప్పుడు కూడా అక్కడ తాడే ఉంది. అందుకని మూడు కాలాల్లో త్రికాలాతీతాయాం అన్నారు. మూడు కాలాల్లో కూడా అది తాడే. మరి పాము ఒక్కసారి కనిపించింది, ముందు వెనక లేదు, అందువల్ల అప్పుడు కూడా లేదు. పాము అనేటువంటిది అబద్ధం. అదే ప్రకారంగా ఎండమావులు, ఎడారిలో ఎండమావులు ఉంటాయి. ఆ ఎండమావుల్లో ఒక్క నీటి చుక్క కూడా ఉండదు. కానీ మనకేమనిపిస్తుంటే ఒక పెద్ద నీటి యొక్క చెరువు ఏదో ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. అంతా నీరే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలలు అలలుగా అలా కనిపిస్తూ ఉంటుంది. మోసపోయి అక్కడ దాకా పోతాం. ఎంత దూరం పోయినా సరే ఆ చెరువు ఏం కనపడదు, ఒక్క నీటి చుక్క కూడా ఎక్కడా కనపడదు. అది ఎడారి. కాబట్టి ఎడారిలో ప్రయాణం చేసేవాళ్ళు ప్రధానంగా నీరు, ఆహారం కన్నా కూడా ముఖ్యంగా నీరు అది దగ్గర పెట్టుకుంటారు. ఎంతకాలం మనం ప్రయాణం చేయాల్సి వద్దో అంతకాలానికి సరిపోయేంత నీరు వాళ్ళు నిల్వ చేసుకొని వెళ్ళాలి. అందుకనే ఒంటెల మీద ఎడారిలో ప్రయాణం చేసేటప్పుడు ఆ ఒంటెలకి సంచులు తగిలిస్తారు, ఈ నీటి సంచులు. ఎక్కడ ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ నీరు కాస్త వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఎడారిలో ఎండమావుల్లో నీరు ఎట్లా అయితే లేదో, అదేవిధంగా ఈ బ్రహ్మములో విశ్వం అనేటువంటిది ఎప్పుడూ లేదు, ప్రపంచం ఎప్పుడూ లేనే లేదు. అజ్ఞానంలో నీ స్వరూపం ఏమిటో నీకు తెలియనటువంటి స్థితిలో దీన్ని ప్రపంచంగా నువ్వు భ్రమ చెందావు, భ్రమ కనుక తొలగిపోయిందా, అంతే. ఇప్పుడు నీ నిజస్వరూపంలో నీవు ఉంటావు. నువ్వు భ్రమలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రపంచం నిజంగా లేదు. భ్రమలో ఉన్నప్పుడు ప్రపంచం కనిపిస్తుంది, అక్కడ పాము కనిపించినట్టుగా, అయినా అక్కడ పాము లేనట్టుగానే ఇక్కడ ప్రపంచం కూడా లేదు. ఇదే గమనించాలి. కాబట్టి ఇప్పుడు మనం ప్రపంచాన్ని చూస్తున్నాం నిజమనుకుంటున్నాం, ఇందులో ఏదో కావాలనుకుంటున్నాం, దానికోసం పరుగులు తీస్తూ ఉన్నాం. కానీ ప్రపంచం లేదు అని తెలుసుకోవాలా, దాని మీద ఉన్నటువంటి మోహాన్ని వ్యామోహాన్ని వదిలేసేయాలా, అదే వైరాగ్యం. ఈ భావాన్ని శృతులు కూడా చెబుతున్నాయ్యా. అంటే ఇప్పుడు శృతుల యొక్క ప్రమాణాన్ని జోడిస్తున్నాడు శంకరాచార్యుల వారు. ఎందుకనంటే వేద చూడామణి అనేటువంటిది ప్రకరణ గ్రంథం, ఈ శాస్త్ర గ్రంథం కాదు, ప్రకరణ గ్రంథం. మరి ప్రకరణ గ్రంథంలో ఆయన చెప్పినటువంటి భావాలన్నీ కూడా శాస్త్రానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అనేటువంటి విషయం ఎవరికి అనుమానం రాకుండా ఉండటం కోసం అని చెప్పి ఈ శృతి వాక్యాలను కూడా జోడిస్తూ ఉన్నాడు. మరి ఏం జోడిస్తున్నాడో 406వ శ్లోకాన్ని చూడండి. మాయా మాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః ఇతి బ్రూతే శృతి సాక్షాత్ సుషుప్తౌ అనుభూయతే. ఇందులో మొదటి పాదం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాదం, మాయా మాత్రం ఇదం ద్వైతం అద్వైతం పరమార్థత. ఇదంతా మాయ, ద్వైతం అంతా మాయ. రెండు అంటే పరమాత్మ ప్రపంచం అనేటువంటి రెండు ఒకటి మాయ. అద్వైతం పరమార్థత, పారమార్థిక సత్యం ఏమిటనంటే అద్వైతం అంటే ఒక్కటే, ఆత్మ ఒక్కటే అనేటువంటి. కాబట్టి ఇదం ద్వైతం మాయా మాత్రం, ఈ ద్వైతం అనే అంత మాయ. అద్వైతం పరమార్థత, అద్వైతం అనేటువంటిది సత్యం, త్రికాల సత్యం, అన్ని సమయాల్లో అన్ని కాలాల్లో కూడా సత్యం. ఇది ఈ ప్రకారంగా శృతి సాక్షాత్ బ్రూతే. శృతి అంటే వేదాలు సాక్షాత్ బ్రూతే స్పష్టంగా చెబుతున్నాయి. మరి అవి చెబుతున్నాయి అనుకోండి, మన అనుభవం అది కూడా చెబుతున్నాడు. సుషుప్తవు అనుభూయతే, సుషుప్తులను అనుభవిస్తున్నావు. ఇక్కడ ఏం చెప్పారో దాన్ని సుషుప్తిలో నీ అనుభవంలోకి వస్తూ ఉంది, కాబట్టి అది కూడా గమనించుకోండి అని చెప్తున్నారు. ఆత్మ అద్వయమని, అద్వితీయమని, అద్వైతమని, రెండవది లేదని, ఏకమని శృతులన్నీ కూడా విస్పష్టంగా చెప్తున్నాయి, వేదాలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. కాబట్టి యథార్థంగా విచారణ కనుక చేసినట్లయితే అద్వైతమే సత్యం, ద్వైతం అనేటువంటిది మాయా మాత్రము. ఈ అనేకత్వం అనేటువంటిది, అనేకత్వం ఉంది ఇక్కడ, అది మాయా మాత్రం, భ్రమాకల్పితం, అజ్ఞానజనితం. ఆత్మని తెలియనందువల్ల, ఆత్మజ్ఞానం లేనందువల్ల, నేను ఆత్మను తెలియనందువల్ల ఇలా జరుగుతాం. మరి శృతివాక్యం ఏముంది? ఏకమేవ ద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించనా అని చాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యోపనిషత్తు చెప్తాం. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఏకమేవ అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించనా. ఆత్మ ఏకం, అద్వయం, దీని యందు నానాత్వం కొంచెం కూడా, కించిత్ కొంచెం కూడా లేనే లేదు. భ్రాంతికి పూర్వం కానీ, భ్రాంతి సమయంలో కానీ, భ్రాంతి తొలగిన తర్వాత కానీ, ఇలా మూడు కాలాల్లో కూడా నానాత్వం లేదు. మూడు కాలాల్లో కూడా, భ్రాంతికి ముందు అంటే పగలు అక్కడ తాడే ఉంది, సరే భ్రాంతి సమయంలో అంటే చీకట్లో, ఆ భ్రాంతిలో దాన్ని పాము అనుకున్నాం అప్పుడు కూడా అది తాడే, భ్రాంతి తొలగిన తర్వాత అప్పుడు తాడే. భ్రాంతికి ముందు, భ్రాంతి తొలగిన తర్వాత తాడేనన్న సంగతి మన కంటికి కూడా కనపడుతుంది, కానీ భ్రాంతి సమయంలో మాత్రం తాడుగా కనపడదు, పాముగా కనపడుతుంది. అయినప్పటికీ కూడా అది తాడే అనేటువంటి విషయం మనకి తెలుసు. ఎప్పుడు కూడా తాడులో పాము పుట్టలా, తాడు పాముగా మారిపోలా, ఎప్పుడు తాడు తాడుగానే ఉంది, అది పాముని మనం భ్రమపడ్డాం అంతే. అదేవిధంగా ఈ ఆత్మ యందు అహంకారం కానీ, ఈ దేహ మనోబుద్ధులు కానీ ఏవి కూడా ఎప్పుడూ లేనే లేవు, ఉన్నదంతా ఆత్మ ఒక్కటే. అయితే ఏమండి చేయలేదా? లేదు, లేదంటే ఎట్ట నమ్ముదాం? చెయ్యి కనపడుతుంది కదా, అవును అక్కడ పాము కనపడుతుంది కదా, లేదంటే ఎట్ట నమ్ముతున్నా? అది నమ్ముతున్నావు, కానీ ఇది నమ్మటల్లా. ఎందుకని? అదేమో చీకటి పోయిన తర్వాత నమ్ముతున్నావు, చీకటిలో మాత్రం దాన్ని కూడా అనుకోవుగా, ఆ పావాని అనుకుంటా. అలాగని ఇక్కడ కూడా జాగ్రత్త పోతే కదా, ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నావు కదా, అజ్ఞానంలో ఉన్నావు కదా, అజ్ఞానంలో ఉన్నావు కాబట్టి నమ్మలేవు. ఈ అజ్ఞానం కనుక పోతే, జ్ఞానంలో అజ్ఞానం కనుక పోతే, జ్ఞానావస్థలో చేరితే అప్పుడు నమ్ముతావు, అవును నిజంగా చేతులు లేవు, కాళ్ళు లేవు, ఈ దేహం లేదు, ఇంద్రియాలు లేవు, మనసు లేదు, బుద్ధి లేదు, ఇవన్నీ ఏమి లేవు, ఊరికినే మనం అనవసరంగా భ్రమపడ్డాము కేవలం అజ్ఞానం వల్ల, నేను ఆత్మను తెలియనటువంటి అజ్ఞానం వల్ల అని మనకు అర్థమైపోతుంది. సదేవ సౌమ్య ఇదమగ్రహాసీత్ ఏకమేవ అద్వయం బ్రహ్మ అని చాందోగ్య ఉపనిషత్ చెప్తాను. సదేవ సత్యేవ సౌమ్య ఇదమగ్రం ఆసీత్, అది ఒక్కటే ఉంది, ఏ రెండవది ఏమీ లేదు. నా దేహో నేంద్రియ ప్రాణో నా మనోబుద్ధి అహంకార నా చిత్తం నైవ మాయాచ నా చ వ్యోమాధికం జగత్ అంటున్నది వరాహోపనిషత్తు. నా దేహో, దేహం లేదు, నా ఇంద్రియ, ఇంద్రియాలు లేవు, నా ప్రాణ, ప్రాణాలు లేవు, మనోబుద్ధి అహంకార నా మనస్సు బుద్ధి అహంకారం లేవు, నా చిత్తం, చిత్తం లేదు, నైవ మాయాచ మాయ కూడా లేదు, నా చ వ్యోమాధికం జగత్, వ్యోమాధికం ఆకాశం మొదలైనటువంటి ఇవి కూడా ఏమీ లేవు అంటుంది వరాహ ఉపనిషత్. దీన్నే శంకరాచార్యుల వారు అయ్యా ఎవరు నువ్వు అని అంటే దానికి ఒక శక్కం, నిర్వాణ శక్కం చెప్పారు గురువుకి. మనోబుద్ధి అహంకార చిత్తాది నాహం, నేను మనస్సు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు, శివోహం 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 అంటే ఇవన్నీ కూడా అంతా ఒట్టిదే, ఉన్నదంతా అదే శివ మంగళస్వరూపం చైతన్యం అది మాత్రం. అలాగనే చాందోగ్యోపనిషత్ సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్తా ఉంది, ఉన్నదంతా కూడా బ్రహ్మమే అని. అలాగే తేజోబింద ఉపనిషత్తు మాయా నాస్తి మాయా కార్యాధికం నాస్తి, మాయా లేదు, మాయ వల్ల వచ్చినటువంటి కార్యాలు లేవు. అక్కడ అజ్ఞానం చీకట్లో పాము చూస్తున్నాం కదా, కాబట్టి చీకటి లేదు, పాము లేదు, చీకటి లేదు, పాము లేదు, ఇక్కడ అజ్ఞానం లేదు, ప్రపంచం లేదు. ఎందుకనంటే ఆ చీకటి అనేది కూడా ఓ మాయ, అందులో పాము అనుకోవటం ఓ మాయ, కాబట్టి రెండు కూడా మాయ ఏమి లేదు. కనుక పరబ్రహ్మములో నానాత్వం అనేటువంటిది, అనేకత్వం అనేటువంటిది లేనే లేదు. కానీ అనేకత్వాన్ని చూస్తున్నావా నువ్వు? ఒకవేళ అజ్ఞానం కారణంగా ఎవరైతే పరమాత్మలో అనేకత్వాన్ని చూస్తుంటారో, పరబ్రహ్మమునందు నానాత్వాన్ని చూస్తుంటారో, మరి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి అని అంటే కఠోపనిషత్తు బృహదారణ్యకోపనిషత్తు రెండు కూడా చెబుతున్నాయి. ఏం చెబుతున్నాయి? మృత్యోస్స మృత్యు మాప్నోతి యహ నానేవ పశ్యతి. మృత్యోస్స మృత్యుం మాప్నోతి. మరణం నుంచి మరణానికి వెళ్తున్నాడు. ఎవరు? మనమే. అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళే. ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని చూస్తున్నామో, ఈ ప్రపంచం సత్యమని అనుకుంటున్నామో, ఈ ప్రపంచ వ్యవహారాల్లో మునిగిపోతున్నామో, ఇటువంటి వాళ్ళ గతి ఏమిటి అని అంటే కఠోపనిషత్తు చెప్తా ఉంది, మృత్యోస్స మృత్యుం మాప్నోతి. మరణం నుంచి మరణానికి ప్రయాణం చేస్తున్నాడు. ఇహ నానేవ పశ్యతి. ఎవరైతే పరబ్రహ్మమునందు నానాత్వాన్ని దర్శిస్తూ ఉంటారో, వాళ్ళు పుడుతూ చస్తూ నానా గర్భాల్లో ప్రవేశిస్తూ అనేకమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు అని చెప్పడం జరిగింది. ఇలా శృతులన్నీ కూడా నిర్ద్వందంగా ఆత్మ ఒక్కటే ఉన్నదని, ఆత్మ కంటే అన్యముగా రెండవదేది లేదని, ఆత్మ ఏకమని అద్వయమని, ఈ విషయం మన యొక్క అజ్ఞానం చేత కల్పించబడిందని, మన అజ్ఞానం చేత ఈ విషయం కల్పించబడింది, మన అంధకారం చేత పాము కల్పించబడింది తాడులో, మన అజ్ఞానం చేత ఆ విషయం కల్పించబడింది పరమాత్మలో. కాబట్టి ఈ నానాత్వం అంతా ఈ విశ్వంలోనే ఉంది, కానీ పరమాత్మలో మాత్రం ఏ నానాత్వం లేదు. ఇలా శృతులు చెప్పడం మాత్రమే కాదు, మన అనుభవం కూడా చెప్తూ ఉంది అని అంటున్నారు. మనం ప్రతిరోజు కూడా గాఢ నిద్రావస్థలో ద్వైతం లేకపోవటాన్ని చూస్తున్నాం. ప్రతిరోజు కూడా మనం గాఢ నిద్రలో ద్వైతం లేదు అంటే రెండు లేవు అంటే నేనున్నాను అనేది కూడా లేదు. నేనున్నాను అని అంటే ఎక్కడున్నాను, ఎప్పుడున్నాను, ఎలా ఉన్నాను అన్నీ వచ్చేస్తాను. అందుకని అసలు మన సంగతి కూడా లేదు, అంటే దేహం సంగతి కూడా లేదు. వాళ్ళు ఇంకే నేను అంటే ఆత్మ అంటా అది కూడా తెలియదు. వాళ్ళు నీకంటే వేరుగా ఏమన్నా చూస్తున్నావా? గాఢ నిద్రలో వస్తువుల్ని చూస్తున్నావా? విషయాలు చూస్తున్నావా? ఏమైనా ఇళ్ళు వాకిళ్ళు చూస్తున్నావా? ఏమీ లేదు. కాబట్టి అనేకత్వం లేకపోవటాన్ని ప్రతిరోజు కూడా మన యొక్క అనుభవంలో ఉన్నటువంటి దాన్ని చూస్తామన్నా, అంటే నిజంగా ఏమీ చూడటంలా, చూచేటువంటి ఇంద్రియాలు కానీ అలాగనే అనుభవాలు పొందేటువంటి మనస్సు కానీ లేవు. చూడటం అని అంటే ఇప్పుడు కళ్ళు ఉంటేనే చూసేది, అక్కడ కళ్ళు ఉన్నాయా? లేవు. కానీ ఆలోచించేటువంటి మనసు ఉందా? లేదు. కానీ ఇంద్రియాలు ఏమైనా ఉన్నాయా? వాటి వృత్తులు, వాటి వ్యవహారాలు చేయటానికి ఆ ఇంద్రియాలు లేవు. కాబట్టి ఇవన్నీ ఏమీ లేవు. కాబట్టి అక్కడ ఏమీ లేకుండా పోయింది, ఉన్నదంతా ఒక్కటే. ఈ జగత్తు కనుక నిజంగా ఉంటే అది త్రికాలాల్లో ఉండాలంటే మూడు కాలాల్లో ఉండాలి. మరి జాగ్రత్త అవస్థలో ఉంది, స్వప్నావస్థలో కూడా ఒక ప్రపంచం ఉంది, మరి సుషుప్తిలో ప్రపంచం ఉందా? లేదుగా. కాబట్టి ఒకప్పుడు ఉండి ఒకప్పుడు కనుక లేకపోతే త్రికాలాల్లో ఉన్నట్టు కాదు. అందుకనే త్రికాల సత్యం కాదు, అందుకనే సత్యం కాదు. కాబట్టి ఈ సుషుప్తిలో ఈ జగత్తు లేకపోవటం మన అనుభవం. మన అనుభవాన్నైనా మనం నమ్మాలా? సుషుప్తిలో జగత్తు లేకుండా పోయింది అంటే నిజంగా జగత్తు లేదు. సుషుప్తిలో మనకి ఏ అనుభవం వస్తుందా? ఏమనుభవం రావట్లే. ఏమొస్తుంది? ఒక ఆనందం వస్తుంది, పరమశాంతి కలుగుతాం. అది కూడా ఈరోజు గాఢ నిద్రలో ఒక రకమైన ఆనందం, రేపటి గాఢ నిద్రలో ఒక రకమైన ఆనందం, నీ గాఢ నిద్రలో ఒక రకమైన ఆనందం, మీ అబ్బాయి గాఢ నిద్రలో ఒక రకమైన ఆనందం. ఇన్ని రకాలైనవి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. అందరికీ ఒక్కటే, అందరికీ ఒకటే అనుభవం, అంతా ఒక్కటే. కాబట్టి ఏ మార్పులు లేనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నాం ప్రతిరోజు కూడా. అక్కడ నువ్వు ఒక్కడే ఉన్నావు కాబట్టి నువ్వు సహజానందాన్ని పొందుతున్నావు, అంటే సహజమైనటువంటి ఆనందం అక్కడ పొందుతుంది. అందువల్ల మేలుకోగానే మళ్ళీ ప్రపంచాన్ని చూస్తున్నావనంటే అది శాశ్వతమైనటువంటిది కాదు. ప్రతిరోజు కూడా మనకి గాఢ నిద్ర అనేటువంటిది ఉంది, కానీ శాశ్వతమా? లేదు. ఎప్పుడో ఒకప్పుడు తప్పనిసరిగా మెలకు వస్తుంది. మెలకు వస్తే సార్, మెలకు రావటంతో ఈ దేహేంద్రియాలు తాదాత్మ్యం వచ్చేస్తాయి. దేహేంద్రియాలు తాదాత్మ్యం రావటంతో ప్రపంచం వచ్చేస్తుంది. ప్రపంచం రావటంతో ఆలోచనలు, అనుభవాలు, కష్టాలు సుఖాలు బాధలు అన్ని వచ్చేస్తాయి. కాబట్టి కనిపించేటువంటి ఈ విశ్వం అంతా మనోకల్పితం. ఎంత ఎంత స్పష్టంగా మనకు అర్థమవుతుంది చూడండి, మనస్సు ఉన్నది ప్రపంచం ఉంది, మనసు లేదు ప్రపంచం లేదు, గాఢ నిద్రలో మనసు లేదు ప్రపంచం లేదు, జాగ్రత్తలో మనసు ఉంది ప్రపంచం ఉంది, స్వప్నంలో మనసు ఉంది ప్రపంచం ఉంది. మనసు అంటే ప్రపంచం ఉంది, మనసు లేకపోతే ప్రపంచం లేదు. ఇప్పుడు మనసు ఉంది కాబట్టి ప్రపంచం ఉంది. ఇంకా కాసేపు ఆగిన తర్వాత, ఇంకా 4 గంటలు ఆగిన తర్వాత గాఢ నిద్ర కనుక పోయినప్పుడు మనసు లేదు ప్రపంచం ఉండదు. అంటే ప్రపంచం ఎందుకుంది? నీ మనసు కారణంగా ఉంది. అంటే ప్రపంచాన్ని ఎవరు సృష్టిస్తున్నారు? మనసు సృష్టిస్తా ఉంది. కాబట్టి మనోసృష్టి, ప్రపంచం అంతా కూడా మనోసృష్టి, విశ్వం అంతా మనోకల్పితం. ఆత్మ ఎప్పుడు కూడా ఒక్కటే, అనేకత్వం అనేటువంటిది లేదు. కాబట్టి ఈ అధ్యాయం మొత్తం కూడా ఉన్న సత్యములో అనేకత్వం లేదు అనేటువంటిది, అంటే పరమాత్మలో అనేకత్వం లేదు, భేదం లేదు అని చక్కగా చెప్పి ఈ శ్లోకాలను ముగించేశారు. ఇప్పుడు ఆత్మ విచారణ ఇక చాలా ముఖ్యమైనటువంటిది. ఇంకా చెప్పాలంటే వివేక చూడామణిలో సాధకులకి చివరిది ఇది ఆత్మవిచారణ. ఈ ఆత్మవిచారణ ఎలా చేయాలా, ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి మళ్ళీ 7 శ్లోకాల్లో 407 నుంచి 413 వరకు చెప్పబోతున్నారు. మరి ఈ శ్లోకాలను మనం తర్వాత చెప్పుకుందాం.